54వ శ్లోకం చూడండి. భక్త్యాత్వనన్యయా శక్యః,
భక్త్యాత్వనన్యయా శక్యః,
అహమేవం విదోర్జున,
అహమేవం విదోర్జున,
జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన,
జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన,
ప్రవేష్టుం చ పరంతప,
ప్రవేష్టుం చ పరంతప.
అనన్యమైనటువంటి భక్తి వల్ల మాత్రమే నన్ను దర్శించటానికి, నన్ను తెలుసుకోవటానికి, నాలో ప్రవేశించటానికి వీలవుతుంది, వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అని భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేయటం జరిగింది. అంటే భగవంతుణ్ణి దర్శించాలంటే అనన్యమైనటువంటి భక్తి కావాలి. అంటే భక్తి ఒక్కటే సరిపోతుందా? కాదు, సత్కర్మలు ఆచరించాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దానికి భక్తి అనేటువంటి ఆ జలాన్ని కూడా తగిలించాలి, అప్పుడే ప్రయోజనం. అలా కనుక ఎవరైతే అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు జ్ఞాతం నన్ను తెలుసుకోగలరు, ద్రష్టం నన్ను చూడగలరు, ప్రవేష్టం నాలో ప్రవేశించి పరమాత్మగా ఉండిపోగలరు, అంటే మోక్షాన్ని అందుకోగలరు. ఇప్పుడు ఈ జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం అనేటువంటి పదాలని మనం వివరంగా తెలుసుకోవాలి. అనన్య భక్తిని గురించి నిన్న చెప్పుకున్నాం. భక్తి అంటే అందరికీ తెలుసు, కానీ అనన్య భక్తి అని అంటే అంటే ఏముందిలేండి, పూర్తిగా ఉంటమే కదా భగవంతుని మీద అని అనుకుంటాం. కానీ అనన్య భక్తి పరాభక్తి అవుతుంది. మరి పరాభక్తి అంటే ఏమిటి? జ్ఞానమే భక్తిగా మారిపోతుంది, పరాభక్తిగా మారిపోతుంది. గోపికలది పరాభక్తి, ఆ గోపికల యొక్క పరాభక్తి ఎలాగనో అలాగా ఉండాలి మనకి. గోపికల భక్తి ఎలా ఉంటుంది? భర్తలు పట్టరు, బిడ్డలు పట్టరు, అసలు ఈ ప్రపంచం పట్టదు. ఎప్పుడైతే ఆ చిన్ని కృష్ణుని యొక్క మురళి నాదం వినిపిస్తుందో వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా పరుగు పరుగు తీసుకొని వస్తూ ఉంటారు. ఒక గోపిక భర్తకి భోజనం వడ్డిస్తూ ఉంది, అదిగో ఆ సమయంలో వినిపించింది ఆ మురళి నాదం, ఆ చేతిలో ఉన్నటువంటి ఆ పులుసు గిన్నె అట్లా పడేసి ఆమె వెళ్ళిపోయింది. అది కింద పడితే ఆయన చెయ్యి గాలిపోద్ది అన్న సంగతి కూడా ఆమెకు తెలియదు, అలా పరిగెత్తింది. ఒక గోపిక స్నానం చేసి చీర కట్టుకుంది, రవిక వేసుకోబోయేటప్పటికి ఆ వేణునాథం వినపడ్డది, అది చేత్తో పట్టుకొని అలాగనే పరిగెత్తింది. అది రాత్రిపూట, ముందు ఏముందో తెలియదు, ఏమైనా ముళ్ళున్నాయో, లేకపోతే గుంటలున్నాయో, లేకపోతే మెట్టలున్నాయో, అవి ఏమీ తెలియదు. పరుగు తీస్తూ ఉన్నారు, ప్రాణం పోయేటట్టుగా పరుగు తీస్తూ ఉన్నారు. ఒక గోపిక బిడ్డకి పాలు ఇస్తూ ఉంది, ఆ బిడ్డ అప్పుడే పాలు తాగటానికి అలా ఆ చన్ను పుచ్చుకున్నాడు, అప్పుడు వినిపించింది, అంతే బిడ్డను అక్కడ పడేసింది, పరిగెత్తింది. అందుకని గోపికల భక్తి అలాంటిది. భక్తి అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని గోపికల దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ నారదుడు ఒక మాట అన్నాడు, యథా వ్రజ గోపికానాం అని నారద భక్తి సూత్రాల్లో ఈ సూత్రాన్ని పెట్టాడు. యథా వ్రజ గోపికానాం, ఏ ప్రకారంగా అయితే వ్రజపురంలో ఉన్నటువంటి గోపికల భక్తి ఎలా ఉందో అలా ఉండాలి భక్తి అంటే అన్నాడు. ఆయన వీళ్ళకి జ్ఞానం నేర్పడం కోసం వచ్చాడు, భగవాను యొక్క అనుమతి తీసుకొని. మీకందరికీ నేను జ్ఞానాన్ని చెబుతానన్నాడు. ఆ జ్ఞానం సంగతి కాదయ్యా, అదంతా నువ్వే ఉంచుకో. మా కన్నయ్య ఎట్లున్నాడు, ఆయన బాగున్నాడా, ఆనందంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, మేము ఆయనకి ఏమైనా గుర్తుకొస్తున్నావా అని ఇవి అడుగుతా ఉన్నారు. ముందు నా మాట వినండారంటే, నీ మాట మాకు అక్కర్లేదు, ముందు మా మాట సమాధానం చెప్పండి. దీంతో అర్థం చేసుకున్నాడు ఆయన. అంటే శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి వాళ్ళకి అపరిమితమైనటువంటి ఆ ప్రేమ ఇది ఇలా ఉంటే తప్ప అది నిజమైనటువంటి భక్తి కాదు అని తెలుసుకున్నాడు. అలా తెలుసుకొని వెళుతూ వెళుతూ యథావ్రజ గోపికానాం అని ఒక సూత్రాన్ని రచించాడు నారద భక్తి సూత్రాల్లో. మరి అయితే ఏమండి, మేము కూడా అలాగ చేయాలనా? అలాగ చెయ్యాలని చేస్తే కుదిరే పని కాదు అది. కానీ వాళ్ళు అలా ఆలోచించలా, ఏది తర్వాత ఏమవుతుందని ఆలోచించలా, ఆలోచించకుండా అలా పరుగులు తీశారు. అందుకనే ఆ శ్రీకృష్ణుడిలో లయమైపోయారు. అది పరాభక్తి. అంటే ఇంతకు ముందే వాళ్ళు జ్ఞానాన్ని అందుకున్నటువంటి ఋషి పుంగవులైనటువంటి వాళ్ళు, మునీశ్వరులైనటువంటి వాళ్ళు, వాళ్ళంతా ఎవరో కాదు గోపికలు. అంతకుముందు జన్మలో వాళ్ళందరూ మునీశ్వరులు, ఋషి పుంగవులు, ఎంతో జ్ఞానాన్ని ఆర్జించినటువంటి వాళ్ళు. అంత జ్ఞానాన్ని ఆర్జించిన భక్తి కాస్త కొరతగా ఉంది, అందుకని గోపికలుగా పుట్టారు. ఇక్కడ జ్ఞానం ఏమి నేర్చుకోవాలా వాళ్ళు, కానీ అది ముందుగానే లోపలుంది. అందుకని దానికి బాగా మెరుగుపెట్టడానికి ఈ భక్తి అనేటువంటి దాన్ని ఇప్పుడు సాధించుకున్నారు. అదిగో అలా ఉండాలి. భక్తి పరమాత్మ ముందు ఇంకా ఏమీ కనపడకూడదు. నిన్న కూడా చెప్తున్నాం, అనన్య భక్తి, అన్యమైనటువంటి దాని మీద లేకుండా కేవలం ఒక పరమాత్మ మీదనే ప్రేమ గనక ఉన్నట్లయితే అది నిజమైనటువంటి భక్తి. మరి అటువంటి భక్తి గనక ఉన్నట్లయితే జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం అన్నారు. జ్ఞాతం అంటే తెలుసుకోవటం, ద్రష్టం అంటే దర్శించటం, ప్రవేష్టం అంటే ప్రవేశించటం, పరమాత్మలో ఐక్యం కావటం. ముందుగా జ్ఞాతం అంటే తెలుసుకోవటం. దేనిని తెలుసుకోవటం? భగవంతుడి గురించి తెలుసుకోవటం. ఆ తెలుసుకోవటం కూడా ఎలా తెలుసుకోవాలి? తత్వత యథార్థంగా తెలుసుకోవాలి, తత్వత ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. నువ్వు ఎక్కువ చేయక్కర్లా, తక్కువ చేయక్కర్లా, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. పరమాత్మను గురించి ఏదైతే శాస్త్రాల్లో చెప్పబడిందో ఆ చెప్పబడినటువంటి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి, తత్వత యథార్థంగా తెలుసుకోవాలి. సాధారణంగా భగవంతుడిని గురించి తెలుసుకోవాలంటే శాస్త్రాల ద్వారానే తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి తత్వం ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉంటుంది. ప్రతి ఉపనిషత్తులో కూడా ఏ విధంగా ప్రారంభం చేసినా చివరికి పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని చెప్పడమే ఉంటుంది. అయితే ఆ ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని మనం గ్రహించాలంటే పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం కనుక తెలుసుకోవాలంటే మనంతటి మనం ఉపనిషత్తుల్ని చదివి తెలుసుకోవటం సాధ్యం కాదు. అందుకనే మనం ఈ ఉపనిషత్తుల్ని చెప్పగలిగేటువంటి ఒక సద్గురువుని ఆశ్రయించాలి. సాధారణంగా గురువులు ఏదేదో మంచి మాటలే చెబుతూ ఉంటారు, పరమాత్మకి సంబంధించిన మాటలే చెబుతూ ఉంటారు. కానీ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి యథార్థ తత్వాన్ని చెప్పాలంటే అది సద్గురువులకి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని మనం పై పైన తెలుసుకుంటే లాభం లేదు, తత్వత యథార్థంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి. ఆ గురువు శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, కరుణాసముద్రుడై ఉండాలి. ఈ మూడు లక్షణాలు తప్పకుండా ఉండాలి. ఇంకా చాలా లక్షణాలు ఉండాలి, కానీ ముఖ్యమైనటువంటి మూడు లక్షణాలు ఉండాలి. అందుకనే ముండకోపనిషత్తులో చెప్పారు, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. సమిధులు చేతపట్టుకొని ఈ జ్ఞానాన్ని గనక ఆర్జించాలంటే అదిగో శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువుని ఆశ్రయించాలి, చేత సమిధలు పట్టుకొని అని. ఒట్టి చేతులతో గురువు దగ్గరికి రాకూడదని పూర్వకాలం నుంచి కూడా గురువుకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని తీసుకొని వెళుతూ ఉంటారు. గురువు హోమాలు చేస్తూ ఉంటాడు, యజ్ఞయాగాదులు చేసేటప్పుడు సమిధలు కావాలి కాబట్టి ఆ సమిధలు చేతబట్టి ఆ గురువు దగ్గరికి వెళ్తూ ఉంటారు. సమిత్ పాణిం, పాణి అంటే చెయ్యి, సమిత్ అంటే సమిధలు, సమిధలు చేతబట్టి ఆ గురువు దగ్గరికి వెళుతూ ఉంటారు. కాబట్టి అటువంటి శ్రోత్రియుడు అంటే శృతుల యొక్క జ్ఞానం తెలిసిన వాడు. శ్రోత్రియుడు అంటే శృతుల జ్ఞానం, శృతులు అంటే వేదాలు, కాబట్టి వేద విజ్ఞానం తెలిసినటువంటి వాడై ఉండాలి. రెండవది బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మనిష్ఠుడు అంటే ఊరికినే తెలుసుకొని అప్పజెప్పటం కాకుండా తెలుసుకున్నటువంటి విషయాల్ని తాను స్వానుభవానికి తెచ్చుకొని ఆ తెచ్చుకున్నటువంటి ఆ స్వానుభవాన్ని వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో తిరిగి శిష్యులకి బోధించాలి. అదిగో అటువంటి వాడే బ్రహ్మనిష్ఠుడు. కరుణాసముద్రుడు అంటే ఎవరు ప్రశ్నించినా విసుక్కోకుండా ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి వాడు కావాలి. ఒక్కో సందర్భంలో ప్రశ్నకి సమాధానం గనక ఒకవేళ తెలియకపోతే వాళ్ళ కోపం వస్తుంది ఆ ప్రశ్న అడిగిన వాళ్ళ మీద. అలాంటిది ఉండకూడదు, అలా ఉంటే అతడు సద్గురువు కాదు. ఏదో రకరకాలైనటువంటి ప్రశ్నల్లో అడగకూడని ప్రశ్నలు కానీ లేదంటే ఆ ప్రశ్నలు అడిగేటువంటి విధానం కానీ తెలియక ఆ శిష్యులు తమ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవటానికి, తమ యొక్క ఆధిక్యతను ప్రదర్శించటానికి, గురువుకి తెలిసినంత మాత్రం నాకు తెలియదా, నాకు కూడా తెలుసులే అనేటువంటి భావన అహంకారంతో గురువుకి తెలుసా లేదా అని ప్రశ్నించడానికి అడుగుతారు కొంతమంది. అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళకి వాత పెట్టినట్టుగా సమాధానం చెప్పాలి ఎలాంటి గురువు అయినా సరే. అదిగో అలా ఇక కొంతమంది ఉంటారు ప్రశ్న ప్రారంభం చేస్తారు కానీ ఇక ఆ తర్వాత అది ప్రశ్నో సమాధానమో ఏమిటో పాపం వాళ్ళకే తెలియదు, అలా 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 చెప్పుకుంటూ పోతా ఉంటారు. చిట్టు చివరికి పోయిన తర్వాత అది ప్రశ్న ఏముండదు దాంట్లో. కాబట్టి వీళ్ళ యొక్క ఆధిక్యత మాత్రమే కనపడుతుంది, అంతే ఇంత నేను చాలా తెలిసినటువంటి వాడిని అని తనకి తెలిసింది మొత్తం దాంట్లో చెప్పేస్తాను. ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటుంటారు. మరి వాళ్ళకి మరి ఎట్లా సమాధానం చెప్పాలి? వాళ్ళకి కూడా మామూలుగా కనుక చెప్తే నేను చాలా బాగా ప్రశ్న అడిగాను కాబట్టి ఇవాళ పావు గంట అడిగాను, రేపు అరగంట అడుగుదాం అనుకుంటాడు. అందుకని వాళ్ళకి కాస్త చురుకు ముట్టేటట్టుగా సమాధానం చెప్పాలి. అందువల్ల సద్గురువు అయినటువంటి వాడు శిష్యుల యొక్క ప్రశ్నలకి సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చి వాళ్ళని పరమాత్మ యందు భక్తి కలిగేటట్టుగా, పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించేటువంటి వాడే సద్గురు. గురువులైనటువంటి వాళ్ళు ఎవరు ఏమి అడగకుండా నేను చెప్పింది విని మెదలకుండా పోతే బాగుంటుందని అనుకుంటారు ఎక్కువ మంది అదే. కానీ అలా కాకుండా శిష్యుడు ఏదైనా సమాధాన సందేహం కనుక ఉన్నట్లయితే తాను చేసేటువంటి సాధనలో కానీ నేర్చుకున్నటువంటి జ్ఞానంలో కానీ ఏదైనా ఒక సందేహం కనుక ఉన్నట్లయితే ఎలాగైనా సరే ఆ సందేహాన్ని తీర్చి అతన్ని మళ్ళీ ఆ జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టాలి, ఆ సాధనా మార్గంలో ముందుకి నడిపించాలి, ఆ సాధనలో వచ్చేటువంటి ఆటంకాలను తొలగించడానికి కావలసినటువంటి ఉపాయాలను చెప్పాలి. అదిగో అట్లా చెప్పినప్పుడే మనకి సంపూర్ణంగా పరమాత్మ యొక్క యథార్థ తత్వం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా భగవంతుడి గురించి తెలుసుకుంటే ఏమిటండి ప్రయోజనం? జ్ఞాతం, తెలుసుకోవటం, తెలుసుకున్నాం. తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం? భగవంతుడి గురించి తెలుసుకుంటున్న కొద్దీ నిజంగా మనకి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు గనక గురువు దగ్గర నుంచి ఎన్ని మాటలు విన్నప్పటికీ కూడా వింటారు, అర్థం చేసుకుంటారు, మీ సందేహం తీరిపోద్ది, అంతవరకు ఖాయమే. కానీ అది అనుభవంలోకి రావాలంటే మీ అంతటి మీరుగా ఆలోచనలు చేసినప్పుడు ఏదైతే మీ మనస్సులో ఒక ఆలోచన స్థిరపడుతుందో అప్పుడు దాన్ని ఆచరణలో పెట్టాలనిపిస్తుంది. కాబట్టి ఇలా సందేహాలు తెలుసుకోవాలి, శాస్త్రంలో ఉన్న విషయం తెలుసుకోవాలి, మనం విచారణ చేస్తూ మనంతట మనకి ఆ పరమాత్మని అందుకునేటువంటి విధానం ఏమిటో ఒక ఉపాయం తెలియాల. మనంతటి మనకి తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ మార్గంలో ప్రవేశిస్తాం. అందుకని ఒకవేళ గురువు చెబుతూ ఉంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలనేటువంటి తపన ఉంటుంది నిజమైనటువంటి శిష్యునికి, మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏం చెబుతారో ఆ మొత్తం వినాలని చెవులు రిక్కించుకొని వినాలనిపిస్తూ ఉంటుంది. అదే ప్రకారంగా అలా వింటూ వింటూ ఉంటూ ఉంటే, అలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉంటే, అలా విచారణ చేస్తూ చేస్తూ ఉంటే ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం కలుగుతుంది. ఎప్పుడైతే ఇలా తెలుసుకున్నామో, మనంతటి మనంగా విచారణ చేశామో, మనం ఆ పరమాత్మని అందుకోవటమే మన జీవిత పరమార్థం అనేటువంటి తెలుసుకున్నామో, అప్పుడు మనకి ఈ ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం కలుగుతుంది. అలా తెలుసుకుంటూ వైముఖ్యం కలుగుతూ అలా ఉన్నట్లయితే భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది. ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం కలిగితే భగవంతుడి పట్ల ఆసక్తి కలుగుతుంది, భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది, భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది. దాంతో నిత్యము నిరంతరము భగవంతుడిని స్మరిస్తూ, భగవంతుడిని తెలుసుకుంటూ, భగవత్ తత్వాన్ని భావిస్తూ భగవంతుడికి దగ్గర అవుతారు. దీన్నే సామీప్యం అంటారు. సామీప్యం అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళటం. ఇంకా దూరం ఉంది కాస్త, కానీ ఇప్పుడు చాలా దూరం ఉంది, కాస్త భగవంతుడికి దగ్గర అటు చూడంగానే కనపడేంత దగ్గరగా వెళ్తారు, దాన్ని సామీప్యం అంటారు. ఇక్కడ జ్ఞాతం అనేటువంటి పదంలో ఈ సామీప్యం అనేటువంటి పదం అంతర్లీనంగా దాగి ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. నిజంగా జ్ఞాతం అంటే తెలుసుకోవటం. ఏమంటే ఆ సినిమాలో వాడు ఏం చేశాడు, వాడేదో చెప్పాడు, ఆ తెలుసు, అట్ట తెలుసుకుంటే లాభం లేదు. తెలుసుకోవటం అని అంటే ఇలా తెలుసుకొని తెలుసుకొని భగవంతుడికి సామీప్యంగా వెళ్ళాలి. ఈ ప్రకారంగా భగవంతుడి గురించి శాస్త్రాల ద్వారా సద్గురువుల ద్వారా తెలుసుకున్నప్పటికీ కూడా అనన్యమైనటువంటి భక్తి ఉంటేనే భగవంతుడి యొక్క యథార్థ తత్వం మనకు అర్థమవుతుంది. ఇక రెండవది ద్రష్టం అన్నారు, అంటే దర్శించటం. ఇప్పుడు దగ్గరికి వచ్చాం, ఇప్పుడు దర్శించటం. ద్రష్టం అంటే, ద్రష్టం అంటే చూడటం. ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా ఒక మాట కనుక చెప్పారనుకోండి, ఏమండి మేము మొన్న ఉత్తర దేశ యాత్రకి పోయామండి, ఆగ్రాలో తాజ్మహల్ దృశ్యము, ఆహా ఎంత బ్రహ్మాండంగా ఉందండి అన్నాడు. ఏమిటో ఒకరు దాని గురించి చెప్పండి అంటే అతనికి తెలిసినంతవరకు చెప్పగలిగినంతవరకు చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత ఈయనకి ఏమనిపించిందంటే, అబ్బా నేను కూడా చూస్తే బాగుండే, అంత బ్రహ్మాండంగా ఉందా, అమ్మో నేను కూడా చూడాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. అంటే అలా తెలుసుకోగానే నేను కూడా చూడాలి అనేటువంటి ఆలోచన వస్తుంది అన్నమాట. కాబట్టి తెలుసుకున్నటువంటి వాళ్ళు, భగవంతుడి గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు భగవంతుడి వైపుకి తిరుగుతారు. అలా తిరిగినటువంటి వాళ్ళు ఆయన్ని గురించే నిత్యము స్మరిస్తూ మరింత దగ్గర అవుతారు. ఇంతకుముందు దగ్గర అయ్యారు కదా, ఇంకా దగ్గర అవుతారు. వాళ్ళు ఏదైతే విన్నారో, అంటే శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా ఏమైతే విన్నారో, ఆ విని తెలుసుకున్నటువంటి శాస్త్ర విషయాలన్నీ కూడా నిరంతరం మననం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇందాక ఆయన తాజ్మహల్ గురించి చెప్పాడు, మనం ఆ కాసేపే కాదు తర్వాత కూడా అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. ఎప్పుడైనా మనం టూర్ పోవాలనుకున్నప్పుడు అది చూస్తే బాగుండే అనుకుని ఆయన చెప్పి నేను గుర్తు చేసుకుంటాం. అట్లనే భగవంతుడి యొక్క తత్వాన్ని గురించి, యథార్థ తత్వాన్ని గురించి, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి తత్వాన్ని గురించి మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటారు. అలా మననం చేసుకుంటూ ఉన్నందువల్ల, సాధనల వల్ల, అభ్యాసం వల్ల భగవంతుడికి మరీ దగ్గర అవుతారు, బాగా దగ్గర అవుతారు. అంటే భగవంతుడి యొక్క రూపం స్పష్టం అవుతా ఉంది. భగవంతుడి గురించి తెలుసుకుంటా ఉంటే ఆ భగవంతుడి యొక్క రూపం స్పష్టం అవుతుంది. భగవంతుడికి రూపం లేదన్నారు కదండి, అవును లేదు, ఆ రూపం లేనటువంటి భగవంతుడినే మీరు దర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రూపం ఉంటేనేమో హాయిగా కళ్ళు తెరిచి చూడవచ్చు, రూపం కనుక లేకపోతే కళ్ళు మూసుకొని మనం చూడొచ్చు, మనసుతో చూడొచ్చు. అంటే ఒకసారి చూసింది కాదు, అసలు చూడండి. అయినప్పటికీ మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, శాస్త్ర జ్ఞానాన్ని బట్టి అలా ఊహించుకుంటాం, ఓహో ఆకారం లేదా, గుణాలు లేవా, ఓహో సర్వవ్యాపకమా, స్వయం ప్రకాశమా, ఓహో అంటే దివ్యమైనటువంటి వెలుగు అని ఇట్లా అన్ని ఊహించుకుంటే అదొక స్పష్టంగా మనకు రూపం అర్థమవుతా ఉంది. ఆ ప్రకారంగా భగవంతుని గురించి అలా దర్శించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే సారూప్యం అన్నారు. ఇంతకుముందుది సామీప్యం, ఇది సారూప్యం. సమీపంగా వెళ్ళటం అది, ఇది సారూప్యం. ఆ రూపాన్ని అలా దర్శిస్తూ ఉండటమే సారూప్యం. ఈ ప్రకారంగా భగవంతుని యొక్క రూపాన్ని దర్శించాలన్నా దానికి అనన్య భక్తి కావాల్సిందే. తెలుసుకోవటానికి అనన్య భక్తి ఉండాలా, ఆ రూపాన్ని దర్శించడానికి అనన్య భక్తి ఉండాలా. ఇక మూడోది ప్రవేశించ, ఇది చాలా కష్టం. ఎందుకు ప్రవేశించాలి? ప్రవేశించడం పరమాత్మలోకి ప్రవేశించాల. ఏదో దగ్గరికి పోవడానికి అయితే బాగానే ఉంది కానీ, కాస్త దగ్గరికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళే రూపం చూడటం బాగానే ఉంది కానీ, ఆయనలోకి ప్రవేశించాలంటే మాత్రం అది కష్టమే. శ్రవణం ద్వారా భగవంతుడి గురించి తెలుసుకుని, మననం చేయటం ద్వారా భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించి, ఆ తర్వాత సాధకుడు తీవ్రమైనటువంటి ధ్యానంతో, నిధిధ్యాసనతో తన యొక్క దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి వాటి యొక్క తాదాత్మ్యాన్ని విడిచి ఆత్మతో, స్వస్వరూపంతో ఐక్యత చెంది, తాను ఆత్మ కన్నా వేరు కాదు, ఆత్మయే నేను అనేటువంటి అనుభూతి చెందటమే భగవంతుల్లో ప్రవేశించడం. భగవంతుల్లో ప్రవేశించడం అంటే తలుపులు తీసుకొని ఇంట్లోకి పోయినట్టు కాదు, భగవంతుని యొక్క పొట్టని కాస్త చీల్చి దాంట్లో నుంచి మనం లోపలికి పోవటం కాదు. భగవంతుని పొట్టే లేదు కనుక ఏమిటి భగవంతుణ్ణి భగవంతుడిలో ప్రవేశించడం అని అంటే, ఆ భగవంతుడు నేనే, నేనే ఆ భగవంతుడు అని. నిజంగా మనం అందరం పరమాత్మ అని ఎన్నిసార్లు చెప్పుకున్నామో ఇప్పటికి లెక్కలేదు, కొన్ని వందల సార్లు చెప్పుకున్నాం మనం పరమాత్మ. పరమాత్మ అంటే ఇప్పుడున్న ఏమి లేవు, ఈ దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేవు, బుద్ధి లేదు, ఇంకా ఏదైతే ఉంది ఉంది అనుకున్నావు అది అంతా లేదు, అవన్నీ నేను 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 అనుకుంటున్నాం కదా, అది కాదు. మరి అయితే నేను ఎవరిని, ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి వీటన్నింటినీ కూడా పక్కకు తొలగించి చూస్తే ఏదైతే ఉన్నదో అదే నేను. దేహాలన్నీ మార్పులతో ఉంటాయి, ఒకళ్ళ దేహం ఉన్నట్టు ఒకళ్ళ దేహం ఉండదు, ఇంద్రియాలు వేరువేరుగా ఉంటాయి, మనస్సు ఒకరి మనసు ఉన్నట్టు ఒకరి మనసు ఉండదు, బుద్ధి ఒకరి బుద్ధి ఉన్నట్టు ఒకరి బుద్ధి ఉండదు. ఈ మొత్తాన్ని తీసేసారనుకోండి, ఆ మొత్తం తీసేస్తే ఇంకేముంది లోపల, కేవలం పరమాత్మ. ఎట్లా ఉన్నాడండి ఆయనకి, ఎన్ని కళ్ళు, ఎన్ని ముఖాలు, ఎన్ని చేతులు, విశ్వరూప దర్శనంలో చెప్పారు కదా, అయ్యే ఉండదు ఇక్కడ. ఆ విశ్వరూప దర్శనం కావాలంటే చూపించింది. నిజంగా ఇక్కడ పరమాత్మకి ఏమి లేవు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. మరి ఇవన్నీ తీసేస్తే అదే మిగిలేదు. మనం ఏం చేశాము, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు పరమాత్మ అయినటువంటి నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఒక వేషం వేసుకున్నా. ఏమిటా వేషం? ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి వేషం వేసుకున్నా. వేషం వేసుకునేటప్పటికల్లా నేను పరమాత్మను మర్చిపోయి నేను దేహాన్ని అనుకుంటున్నా, నేను దేహాన్ని, నేను ఇంద్రియాలు, నేను మనస్సు, నేను బుద్ధి అనుకుంటున్నాను. నాటకం వేస్తున్నారనుకోండి, నాటకం వేస్తే ఏమవుతుంది? ముందు మామూలుగా మీరు ప్యాంటు షర్టు వేసుకొని ఉన్నారు, కానీ నాటకంలో మీద స్త్రీ పాత్ర, అందుకని ప్యాంట్లు షర్ట్లు అక్కడ ఉండవు, చీర కట్టారు, జాకెట్ వేశారు, పైన తలకాయకి విగ్గు పెట్టారు, ఓ పెద్ద జడ, లోపల పూలు, ఇవన్నీ పెట్టేసి ఒక స్త్రీనిగా తయారు చేశారు. అదంతా ఏమిటి వేషం? అసలు వ్యక్తి వేరే ఉన్నాడు, ఓ పేరు, కాబట్టి ఆ పేరుతోటి పిలుస్తుంటారు. ఆ నాటకంలో అందరు కూడా ఆ పేరుతోటి పిలుస్తూ ఉంటారు, ఓ స్త్రీ మాదిరిగానే ఉంటారు, స్త్రీలాగా హావభావాలు చూపిస్తారు, స్త్రీలాగానే నడుస్తారు, స్త్రీలాగానే గొంతు మారుస్తారు, అన్నీ కూడా స్త్రీలాగానే ఉంటారు. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. కాకపోతే నాటక రంగం అని మర్చిపోయాం. మనం కూడా ఇక్కడ నాటక రంగం మీద వ్యవహరిస్తున్నాం. ఎలా వ్యవహరిస్తున్నాం నాటక రంగం మీద? ఈ వేషంతో నటిస్తున్నాం, నటిస్తున్నామని మర్చిపోయాం. ఇది నాటక రంగం అంటే నటిస్తున్నాం అనుకుంటున్నాం. ఇది నాటక రంగం అనుకోవటంలా, ఇది నిజం అనుకుంటున్నాం. అందుకని ప్రదాని కోసం పరుగులు తీస్తా ఉన్నాం. నాకు అది కావాలి ఇది కావాలంటున్నాం. వాడి నోటి దగ్గరికి మనం కొట్టేస్తున్నాం, మన నోటి దగ్గర ఇంకోటి కొట్టేస్తుంటాడు. అన్నీ చేస్తూ ఉంటాం. ఈ పనులన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? మనని మనం మర్చిపోవటం వల్ల, నేను పరమాత్మనని మర్చిపోవటం వల్ల. పరమాత్మనని ఎందుకు మర్చిపోయాం? ఈ వేషాన్ని వేసుకోవటం వల్ల. మరి నాటకంలో వేషం తీసేసిన తర్వాత ఆ చీర జాకెట్టు ఉన్నటువంటి ఆభరణాలు అవన్నీ కనుక తీసేసి ఆయన ప్యాంటు షర్ట్ వేసుకుంటే ఇప్పుడు కూడా ఆ పేరుతో పిలుస్తారా నాటకంలో పేరు? మహా ఉండదు. ఇప్పుడు మళ్ళీ సుబ్బయ్యనో పుల్లయ్యనో మోహన్ రావనో ఏదో పేరుతో పిలుస్తాం. అదే ప్రకారంగా మనం కూడా ఏం చేయాలి? వీటిని తీసేయాలి. తీసేయాలి అంటే దేహాన్ని ఎట్టు తీసేస్తాం, మనసుని ఎట్టు తీసేస్తాం, బుద్ధిని ఎట్టు తీసేస్తాం? తీసేయటమంటే ఏమి లేదు, అది నేను కాదని తొలగించేసి నేను పరమాత్మను గుర్తుంచుకోవటం. ఎల్లప్పుడూ నేను పరమాత్మను గుర్తుంచుకొని దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటాం. దేహంతో చేసే పనులతో నాకు సంబంధం లేదు, మనసుతో భావించేటువంటి విషయాలతో నాకు సంబంధం లేదు, బుద్ధిలో వచ్చేటువంటి ప్లాన్లతో నాకు సంబంధం లేదు, అదంతా చూసుకుంటుంది, నాకేం సంబంధం లేదు, నేను పరమాత్మని. ఈ భావనతో కనుక ఉండగలిగామా? ప్రవేశించ, పరమాత్మలో ప్రవేశించినట్టు. ఇదే మనం చర్చ వరకు ఎన్ని ఎంత వేదాంతం నేర్చుకున్నా, వేదాలు నేర్చుకున్నా, ఉపనిషత్తులు నేర్చుకున్నా, భగవద్గీత నేర్చుకున్నా, ఏ ప్రకరణ గ్రంథాలు నేర్చుకున్నా, అన్నిటికీ చిట్ట చివరిది ఇదే. ఇది ఒక్కటే మనకు కావాల్సింది. నేను నటిస్తున్నాను ఇక్కడ, పరమాత్మనైనటువంటి నేను ఒక వేషం వేసుకొని ఇక్కడ నటిస్తున్నా. ఏమండి నాటకంలో కనుక అయితే ఇవాళ ఒక వేషం వేస్తాడు, రేపు ఇంకో వేషం వేస్తాడు, ఎల్లుండి ఇంకో వేషం వేస్తుంటాడు. వాడు నాటకాలు వేసేవాళ్ళు ఏం చేస్తారు? చాలా నాటకాలు వేస్తుంటారు కదా. ఒకవేళ నెలలో 10 నాటకాలు వేస్తే 10 వేషాలు, మనం ఒకటే వేషం కదండి. మన కూడా అన్ని వేషాలే. ఇంతకుముందు జన్మలో ఒక వేషం, ఈ జన్మలో ఒక వేషం, అంతకుముందు జన్మలో ఒక వేషం, అంతకుముందు జన్మలో ఒక వేషం, అంతకుముందు జన్మలో ఒక వేషం. వాళ్ళేమో రోజుకు ఒక వేషం, మనమే జన్మకు ఒక వేషం, అంతే తేడా, ఇంకేమి లేదు. కాబట్టి వేషం వేసుకున్నాను అనేటువంటి గుర్తుండాలి. నేను నటుణ్ణి, నేను నటిస్తున్నాను అనేటువంటి విషయం గుర్తుండాలి. ఇది మీ అంతటి మీరుగా ఎప్పుడైతే మీకు ఆలోచన వస్తుందో అప్పుడు మీరు పూర్తిగా ఆచరణలోకి దిగుతారు. ఇప్పుడు నేను చెప్పింది కొంచెం సేపు ఉంటుంది, తర్వాత పోద్ది. కానీ ఇది జీవన నాటక రంగం. ఈ జీవన నాటక రంగంలో నేను ఈ వేషం వేసుకొని వచ్చాను. నువ్వు ఇంకొక వేషం, వాళ్ళది ఇంకొక వేషం, వాళ్ళది ఇంకొక వేషం, వాళ్ళది ఇంకొక వేషం. వేషాలన్నీ తీసేస్తే ఎంతమందో లేరు, ఒక్కడే ఉన్నాడు. నీ వేషం నువ్వు తీసేస్తే, నా వేషం నేను తీసేస్తే, వాళ్ళ వేషం వాళ్ళు తీసేస్తే, వీళ్ళ వేషం వీడు తీసేస్తే, ఒక్కటే, అంతా నేనే. ఎందుకని? ఆ ఉన్నది పరమాత్మ కాదు. పరమాత్మ అంటే ఒక్కటే, పరమాత్మ వేరువేరుగా లేరు. మనం ఇప్పుడు అనుకుంటాం నాలో ఒక దేవుడు ఉన్నాడు, నీలో ఒక దేవుడు, నీలో ఒక దేవుడు, నాలో ఒక దేవుడు కాదు, అందరిలో ఒకటే దేవుడు. లైట్లో ఉన్న కరెంటు, ఫ్యాన్లో ఉన్న కరెంటు, ఫ్రిడ్జ్లో ఉన్న కరెంటు, హీటర్లో ఉన్న కరెంటు, అన్నీ ఒకటే. దాంట్లో ఉంది కరెంటు, దీంట్లో ఉంది కరెంటు, దాంట్లో ఉంది కరెంటు, అన్నింటిలో కరెంటు ఉంది, కానీ ఆ కరెంటు మాత్రం ఒక్కటే. అలాగే నీలో ఉంది ఆత్మ, నాలో ఉంది ఆత్మ, వాళ్ళలో ఉంది, వీళ్ళలో ఉంది, వీళ్ళలో ఉంది, అందరిలో ఉంది ఆత్మ, ఆత్మ ఒక్కటే. ఈ భావాలన్నీ కనుక నీ మనసులో కనుక నింపుకున్నావా, నీకు మోక్షం కర్తలామలకం, అరిచేతిలో అరిటిపండు. కాబట్టి నీకు మోక్షం అనేటువంటిది ఇదిగో ఇక్కడే, ఈ భావన స్థిరం చేసుకుంటే మోక్షం. ఇవన్నీ ఏం అక్కర్లా, ఈ పొందేటువంటి జ్ఞానం అంతా మర్చిపోవాలి. ఎందుకంటే ఈ జ్ఞానం బుద్ధి లేదు కాబట్టి, బుద్ధి లేదు కదా భగవంతుడికి అంటే నాకు, కాబట్టి బుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ మర్చిపోవాలి, అక్కర్లా. మర్చిపోయే కాడికి మేము నేర్చుకోవటం ఎందుకండి? నేర్చుకోకపోతే అసలు అక్కడ దాకా పోవు, మర్చిపోవాలన్న సంగతి కూడా తెలియదు. అందుకని నేర్చుకోవాల్సిందే, అన్ని నేర్చుకోవాల్సిందే, నేర్చుకోవాలని గుర్తు పెట్టుకోవాల్సిందే, గుర్తుపెట్టుకున్న విషయాలని జీవితంలో ఆచరించాల్సిందే. కాబట్టి మళ్ళీ ఒకసారి, నేను ఈ నాటక రంగం మీద నటిస్తూ ఉన్నాను. ఒకళ్ళు భార్య పాత్ర, ఒకళ్ళు భర్త పాత్ర, ఒకళ్ళు తల్లి పాత్ర, ఒకళ్ళు తండ్రి పాత్ర, ఒకళ్ళు కొడుకు పాత్ర, ఒకళ్ళు కోడల పాత్ర, ఒకళ్ళు కూతురు పాత్ర, ఒకళ్ళు అల్లుడి పాత్ర, ఒకళ్ళు మనవాడి పాత్ర, మనవరాలి పాత్ర. అంటే ఇవన్నీ పాత్రలు. ఈ భావం నిజంగా నీకు కలిగిందా వైరాగ్యం? ఇప్పుడు నిజంగా కలగల అనుకుంటున్నాం అంతే, అందుకని వైరాగ్యం కూడా అంతే ఊరికి అనుకుంటాం. కనుక ఇదంతా నిజంగా కలిగితే అది వైరాగ్యం. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితికి మనం ప్రవేశించాలి. ఇదే ఆత్మలో ప్రవేశించడం అని అంటే, నేను ఆత్మను అనేటువంటి స్థిర నిశ్చయం కలగాలి. ఎన్ని వ్యవహారాల్లో ఉన్నా కూడా నేను ఆత్మను అనేటువంటి భావన ఉండాలి. మరి ఎట్లాంటి ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు కుదరదు కదండి. అంటే అది ముఖ్యమైన విషయం అయితే ఇప్పుడు అంత ముఖ్యం కాని విషయమేగా. అది ముఖ్యమైన విషయం అనుకోవటమే మన అజ్ఞానం. కనుక దాన్ని చేయి, చేతులతో ఏ పనన్నా చేయి, మనసులో మాత్రం పరమాత్మ. ఆత్మే కామ్, దిల్మే రామ్. ఇలా ఎప్పుడైతే ఉండగలుగుతావో, ఈ ద్విపాత్రాభినయనం ఎప్పుడైతే చేయగలుగుతావో, బాహ్యంగా నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచనలు చేస్తున్నా, ఏ రకమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా నేపథ్య సంగీతం లాగా లోపల నేను 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 అనేటువంటి ఆ పరమాత్మ కనుక, నేనేననేటువంటి భావన కనుక నువ్వు చేయగలిగినట్లయితే, ఇప్పుడు నువ్వు పరమాత్మలో ప్రవేశించడం. కాబట్టి ఇక్కడ ప్రవేశించా అని చెప్పడం. ఇప్పటి వరకు జీవుడిగా భావిస్తున్నటువంటి నేను దేవుణ్ణి, అహంకారంగా ఇప్పటి వరకు నేను అన్ని చేస్తున్నట్టు, ఇది చేస్తున్నాను అది చేస్తున్నాననే అహంకారం, ఎప్పుడైతే ఇది చేసుకుంటున్నది నాదేమి లేదని అన్నావో, అప్పుడు నువ్వు పరమాత్మ. అహంకారం కాస్త పోతుంది. ఎలాగా అండి అంటే, ఉప్పు బొమ్మ ఉంది అంటే ఉప్పుతో తయారు చేశారు ఓ పెద్ద బొమ్మని, లేకపోతే పెద్ద ఉప్పు గల్లు అనుకో, దాన్ని కాస్త దారం కట్టి నీళ్ళలో తిప్పావు, తిప్పి 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 పైకి తీస్తే ఒట్టి ఆ దారమే ఉంటుంది, కింద బొమ్మ ఉండదు. ఎందుకని? ఎందుకని అంటే, అది ఉప్పు బొమ్మ కాదు, ఉప్పుతో తయారు చేసింది కాదు, అది ఆ నీళ్ళలో కాస్త కరిగిపోయింది. అదేవిధంగా మనం కూడా ఒక ఉప్పు బొమ్మ. ఏమిటా ఉప్పు బొమ్మ? ఈ చుట్టూ ఉన్నటువంటిది అంతా కూడా ఆ ఉప్పు అన్నమాట. ఇప్పుడు మనల్ని కూడా అట్లా ఆత్మవిచారణ అనేటువంటి సముద్రంలో కనుక తిప్పితే, తిప్పగా 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 చివరికి ఏం మిగులుద్ది? అంతా కరిగిపోద్ది, సముద్రాకారంగా మారి ఉప్పు సముద్రాకారంగా మారిపోద్ది. అదే ప్రవేశించ అని చెప్పింది. కాబట్టి జీవభావం కాస్త అంతమైపోద్ది, జీవుడు అనేవాడు ఉండడు, దేవుడే ఉంటాడు. ఇక్కడ జీవుడు దేవుడు రెండు ఉన్నారు. దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి వరకు జీవుడు, ఆ లోపల దేవుడు. అది ఉండబట్టే ఇది పనిచేస్తూ ఉంది, మన గుర్తుకోసం అన్నమాట. కరెంట్ ఉండబట్టే ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఉండబట్టే లైట్ వెలుగుతుంది. అలాగనే ఈ పరమాత్మ ఉండబట్టే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి, చేసుకొని వాటి పని చేసుకుంటా ఉన్నాయి. వేషం కదా, నాటకంలో వేషం వేసిన తర్వాత దేవుడు అంతా ఆ డైలాగులే చదవాలా, అక్కడ ఎట్ట మాట్లాడాలంటే అట్టు మాట్లాడాలా, మంచివాడు కూడా చెడ్డవాడిగా ఉండాలా, చెడ్డవాడు కూడా మంచివాడుగా ఉండాలా, ఆ నాటకంలో ఎట్ట ఉందో అట్టు రావాల. మనం కూడా అంతే, మనకు కూడా స్క్రిప్ట్ ఉంది కదా. ఏమిటా స్క్రిప్ట్? మన యొక్క వాసనలు కర్మఫలాలు అనేటువంటి స్క్రిప్ట్ ఉంది, దాని ప్రకారం ఈ దేహం పనిచేసుకుంటా ఉంటుంది. పనిచేసుకొనియండి, కానీ నేను ఎవరిని అనేది మర్చిపోకుండా ఉండాలి. నేను ఆత్మని పరమాత్మని అనేటువంటి విషయం మర్చిపోకుండా ఉండాలి. నేను పరమాత్మని అని మర్చిపోకుండా ఉండటం, పరమాత్మగా ఉండటం, ఈ దేహేంద్రియ మనోబుద్ధులుగా ఉండకుండా ఉండటం, అదే ప్రవేశించ అంటే ఇది ప్రవేశం. కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి జీవుడు శాస్త్ర శ్రవణం ద్వారా భగవంతుని గురించి తెలుసుకొని మననం చేసి భగవంతుని యథార్థ రూపాన్ని దర్శించి నిధిధ్యాసన ద్వారా విచారణ ద్వారా తీవ్రమైనటువంటి సమాధి స్థితిలో ఆ భగవంతుడిలో ప్రవేశించడం భగవంతుడిలో లీనం కావటం, భగవంతుడిగా మిగిలిపోవటం, ఇదే ప్రవేశించ అంటే. కొంతమంది కేవలం శ్రవణం చేసి, ఇప్పుడు మనం మూడు విషయాలు తెలుసుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే బాగా శ్రవణం చేసి శాస్త్రాన్ని తెలుసుకుంటా, అబ్బా ఎంత బాగా చెబుతున్నారండి, అబ్బా ఎంత బాగా అర్థమవుతుంది, నాకు బాగా అర్థమవుతుంది అని అనుకొని తృప్తి చెందుతారు, నాకంతా తెలిసిపోయిందని తృప్తి చెందుతూ ఉంటారు. అది కొంతమంది పని. దానివల్ల కొద్ది ప్రయోజనమే, శాస్త్రాన్ని తెలుసుకున్నందువల్ల కొద్ది ప్రయోజనం. ఏమిటా ప్రయోజనం అని అంటే మళ్ళీ జన్మకు కూడా శాస్త్రాన్ని తెలుసుకోవాలనే ఆరాటంతో ఉంటారు. అది ఒక్కటే ప్రయోజనం. భగవంతుడితో సాయుధ్యం చెందాలి. సామీప్యం కాదు, సారూప్యం కాదు, సాయుధ్యం. భగవంతుడికి దగ్గరగా పోవటం, దగ్గరగా పోయామనుకోండి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కాస్త గాలి పడితే దూరం అయిపోవాలి. అందుకని సాయుధ్యం, ఆయనలో కలిసిపోవాలి. కలిసిపోతే ఇక బయటికి లాగటం కుదరదు. ఇప్పుడు మనకి ఏదో మైదా పిండి లేదా ఇంకో గోధుమ పిండి ఏవో ఉన్నాయనుకోండి, ఆ రెండింటిని కూడా బాగా కలిపేసి ముద్ద చేసి నీళ్ళు పెట్టి ముద్ద చేసామనుకోండి, ఇప్పుడు గోధుమ పిండి ఆ మైదా పిండి బయటికి తీయండి అంటే ఎవరికి సాధ్యం కాదు. అలాగనే భగవంతుడితో సాయుధ్యం చెందితే బయటికి తీయటం ఎవరికి సాధ్యం కాదు. కలిసిపోతాం అంటే నేను భగవంతుడు అయిపోయా. ఇక భగవంతుడు అయిన వాడిని లాగటం ఎవరికి చేత అవుద్ది? ఇప్పుడు మనకి చేత అయిందా భగవంతుడు లాగటం? కాకపోతే ఆయనలో కలవటం మాత్రం చేత అవుద్ది ఎప్పటికైనా. అందువల్ల మనం భగవంతుడే అయిపోతాం. అలా సాయుధ్యం చెందే వారికి మనం ఎప్పుడు వెనకడిగేయకూడదు, ముందుకే పోవాలి. ఉన్న చోట నుంచి వెనక్కి పోతే మళ్ళీ కొన్ని జన్మలు ఎక్స్ట్రా పడతాయి. అందుకని కొంచెం అయినా ముందుకు మనం కనుక పోతే కొన్ని జన్మలు మనకి తగ్గుతాయి. ఇప్పుడు మనకి జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం, ఈ మూడింటి యొక్క భావాన్ని చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. బజార్లోకి మంచి మామిడి పండ్లు వచ్చినాయి. ఎవరో పక్కింటాడు మనకి చెప్పాడు, అబ్బా ఇవాళ మాత్రం భలే ఉన్నాయి ఆ మామిడి పండ్లు, ఎంత రంగు కూడా, అబ్బా చూస్తే చాలు తినాలనిపిస్తా ఉంది అని స్నేహితుడు చెప్పాడు. దాంతో మామిడి పండు గురించి తెలుసుకున్నాం. జ్ఞాతం, మామిడి పండు గురించి చెప్పాడు కదా, మామిడి పండుని గురించి తెలుసుకున్నాం జ్ఞాతం. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఏమొద్ది, దాని గురించి ఆలోచిస్తున్నావు. మనం కూడా తింటే బాగుంటుందే అని అనుకున్నాం, తెచ్చుకుందాంలే అనుకొని బజార్కి వెళ్ళావు. బజార్కి వెళ్ళిన తర్వాత బండి మీద బాగా పేర్చున్నాయి, నీట్గా పేర్చుకున్నారు, రంగు కూడా అంతా ఒకటే కలర్ వచ్చేసింది. ఎంత బ్రహ్మాండంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. ఆమెను గబుక్కు తీసుకుని ఆమెను తినేసేయాలన్నంతగా ఉంది. అప్పటి వరకు ఏమో చూస్తాం అంతే. ద్రష్టం, తెలుసుకున్నావు, ఇప్పుడు చూస్తున్నావు. నీ కడుపు ఏమో నిండిందా? ఆహా, నోట్లో లాలాజలం వస్తుంది. ఎందుకని అది బాగా ఇష్టం కనుకైతే, మామిడి పండు ఇష్టమైన వాళ్ళకి చూడంగానే లాలాజలం వరుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు తిందాం. అందుకని ఏం చేసావు, దగ్గరికి పోయి బేరం చేసేవాడితో ఎంత అని అడిగావు. వాడు ఏదో చెప్పాడు, ఏదో నువ్వు అడిగావు, ఎవరికి ఎట్టో గట్ట పరిష్కారం అయిపోయింది. ఇది కొనుక్కొచ్చుకున్నావు, ఇప్పుడు తిన్నావు. తిన్న తర్వాత ఆనందం, బ్రహ్మాండమైన ఆనందం ప్రవేశించ. కాబట్టి ఎప్పుడు చూసినప్పుడు లేదు ఆనందం, తిన్నప్పుడు లేదా, చూసినప్పుడు లేదు, ఎవరో చెప్పినప్పుడు లేదు, కానీ నువ్వు తిన్నప్పుడు మాత్రం ఆనందం. అందుకనే జ్ఞాతం, తెలుసుకున్నావు కానీ పరిపూర్ణ ఆనందం రాదు. ద్రష్టం, చూచావు, పరిపూర్ణ ఆనందం రాదు. ప్రవేశం, ప్రవేశించావు, అప్పుడు ఆనందం, పరిపూర్ణమైనటువంటి ఆనందం. కనుక ఈ ప్రకారంగా మామిడి పండుని గురించి కనుక తెలుసుకుంటే నీకు ఎంత ఆనందమో, భగవంతుడి గురించి తెలుసుకున్నా అంతే ఆనందం. కానీ పండు తింటే కలిగినటువంటి ఆనందం ఎంత ఉందో, అది జీవుడు దేవుళ్ళో కలిసి దేవుడిగా ఉంటే అంత ఆనందం కలుగుతుంది. కనుక తెలుసుకుంటే చాలదు, చూడాలి, చూస్తే చాలదు, ప్రవేశించాలి, ప్రవేశించి ఆనందించాలి. అదేవిధంగా భగవంతుడి గురించి కూడా తెలుసుకుంటే చాలదు, తెలుసుకునే ఆ రూపాన్ని దర్శించాలి, దర్శించినంత మాత్రం చాలదు, ఆయనతో ఐక్యం కావాలి, అప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆనందం అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా కేవలం వేదాధ్యయనం వల్లనే ముక్తి కలుగుతుంది అంటే ఇవన్నీ అక్కర్లేదండి, వేదాధ్యయనం చేస్తే చాలు ముక్తి కలుగుద్దని అంటే, అయ్యో మాకు చదువు రాదే అని బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. చదువు అంటే మామూలు చదువు వచ్చినా లాభం లేదు. వేదాధ్యయనం చేయాలంటే గొప్ప చదువు కావాలి, వేదాలను తెలుసుకునేటువంటి చదువు కావాలి, సంస్కృత భాష రావాలి. కాబట్టి వాళ్ళు దిగులు పడతారు. అయితే అది కాదండి, గొప్ప గొప్ప తపస్సులుగానే చేసి, కఠిన తపస్సులుగానే చేస్తే ఖచ్చితంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడండి. అందుకే మేము ఇల్లు వాకిలు వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళి అక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటాం అని చెప్పారనుకోండి, అయ్యో మేమంతా సంసారంలో ఇరుక్కున్నామే, పోవటానికి వీల్లేదే, వీళ్ళందరినీ విడిచిపెట్టిపోతే ఎట్లా అని వాళ్ళు బాధపడతారు. అలా కాకుండా దాన ధర్మాలు చేస్తే బాగా, ఎంత దాన ధర్మాలు చేసావు అంత బాగా ముక్తి వస్తుంది నీకు, మోక్షం వస్తుంది అన్నారనుకోండి, అయ్యో అంత డబ్బు లేదే మా దగ్గర అని డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు బాధపడతా ఉంటారు. యజ్ఞయాగాదులుగానే చేసినట్లయితే ఖచ్చితంగా పరమాత్మ దర్శనమే అన్నారనుకోండి, మరి యజ్ఞయాగాలు చేయాలంటే ధనబలం కావాలా జనబలం కావాలా అన్నీ కావాలా, అయ్యో మా దగ్గర అవకాశం లేదే అని వాళ్ళు బాధపడతారు. కానీ ఇలాంటి బాధలు ఏమీ లేకుండా ముక్తి అనేటువంటిది ఏ కొందరికో హక్కు ముక్తం కాదు, ఇదిగో ఇది మాకండి అని. సాధారణంగా కొంతమంది పూర్వకాలం నుంచి కూడా బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు, మేము మాత్రమే వేదాధ్యయనం చేస్తాం, మేము మాత్రమే ముక్తిని పొందగలుగుతాం అని అనుకుంటా ఉంటారు. వీళ్ళందరూ ముక్తి అంటే ఏమిటో తెలియని వాళ్ళు. ఆ ముక్తి అంటే ఏమిటో తెలియదు, మోక్షం అంటే ఏమిటో తెలియదు, మోక్షం అనే మాట తెలుసు అందుకని వాళ్ళు అలా అంటూ ఉంటారు అంతే. కానీ ముక్తి అనేటువంటిది ఏ కులంలో ఏ వర్ణంలో పుట్టారనేటువంటిది కాదు, విద్య వచ్చా రాదా అనేటువంటిది కాదు, పేదవాళ్ళ భాగ్యవంతుల అనేటువంటి దాని లేదు, మేధాశక్తి ఉన్నదా లేదా అనేటువంటిది లేదు, ఎవరైనా సరే పరమాత్మను అందుకోవచ్చు అనేటువంటి విషయమే మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మని అందుకోవటానికి అనన్యమైనటువంటి భక్తి కావాలి, అనన్య భక్తి వల్లనే మోక్షము అనేటువంటి విషయం మనకి స్థిరపడిపోవాలా ఈ శ్లోకం ద్వారా. మరి భగవానుడు ఏం చెప్పాడు భగవద్గీతను ముగిస్తూ, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అన్నాడు. అన్ని ధర్మాలు విడిచిపెట్టేసేయండి, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు, వాళ్ళు అనొచ్చు అనకూడదు, ఇక్కడ పోవచ్చు పోకూడదు, చూడొచ్చు చూడకూడదు, ఈ అన్ని వదిలేయండి, సర్వ ధర్మాలు వదిలేసేయండి, మాం ఏకం శరణం రజ, నన్ను ఒక్కనే శరణ పొందండి, అహంకా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి, మీ పాపాలన్నీ పోతాయి మీకు మోక్షం కలుగుతుంది. సర్వ ధర్మాన్ పరిత్యజ్య, అబ్బా ఇది బాగుందండి, అన్ని ధర్మాలు వదలమన్నారు కదా వదిలేస్తాం, ఆ తర్వాత మాత్రం మనం మనకు అక్కర్లాగా, అన్ని ధర్మాలు వదిలి నన్ను ఒక్కనే శరణ పొందండి అని అన్నాడు. ఆ శరణ పొందండి అనే మాట వదిలిపెట్టి ధర్మాలు మాత్రం వదిలేసాం అనుకోండి, ఎందుకు పనికి రాకుండా భ్రష్టుడు అయిపోతావు. కనుక అది కాదు, ఆ మొత్తం అర్థం చేసుకోవాలి. కనుక పరమాత్మని శరణ పొందాలి అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకనే భగవాన్ రమణ మహర్షులు వారు ఏమంటారంటే భగవద్గీతలో, ఆ శ్లోకం కన్నా కూడా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అని చెప్పినటువంటి శ్లోకం ప్రధానం అంటారు. తమేవ శరణం గచ్చ, ఆయన్నే శరణు పొందండి, ఆయన కాళ్ళు పట్టుకోండి, నువ్వు తప్ప నాకు గచ్చంతరం లేదనండి, కాలం ఉంచినా నీట ముంచినా నీదే భారం అనండి. అది తమేవ శరణం గచ్చ సర్వభావేన, సంపూర్ణంగా ఈ మనసులో ఇంకెక్కడ కూడా కొరత ఉండకూడదు, ఎక్కడా ఖాళీ ఉండకూడదు, మొత్తం పూర్తిగా పరమాత్మ, ఆ పరమాత్మకి సర్వసమర్పణ చేయాలి. అదిగో అది, అందువల్ల ఈ అనన్య భక్తి మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోవటానికి సాధ్యమవుతుంది, భగవంతుణ్ణి దర్శించడానికి, భగవంతుడిలో ప్రవేశించడానికి, ఆయనలో నిత్యము కూడా ఐక్యం చెంది ఆయనగా పరమాత్మగా ఉండిపోవటానికి సాధ్యమవుతుంది అని మనం తెలుసుకోవాలి. భక్తి లేకపోతే ఏమున్నా ప్రయోజనం లేదు, ఆ భక్తి కూడా అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. అనన్యమైన భక్తి ఉంటే ఇంకేం అక్కర్లేదు. అదేమిటండి ఇంకేం అక్కర్లేదు అన్నారు కదా, మరైతే ఈ జ్ఞానము కర్మలు ఇవన్నీ అక్కర్లేదండి అంటే ఇవన్నీ అందులోకే వస్తాయి. అంటే పరాభక్తి, అనన్యభక్తి అంటే పరాభక్తి, ముందే చెప్తున్నాం గోపికల భక్తి, అదిగో అటువంటి భక్తి అంటే జ్ఞానం కూడా అందులోనే ఉంది, వాళ్ళు పూర్వజన్మలోనే జ్ఞానం సంపాదించారు. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించాలా, కర్మలు చేయాలా, చివరికి అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. అనన్యమైన భక్తి ఉంటే ఈ జ్ఞానం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఇటువంటి అనన్య భక్తి కలగాలంటే మనం ఏం చెయ్యాలా, ఏమండి బాగా చెప్పారండి, అనన్య భక్తి అనన్య భక్తి అనన్య భక్తి అని ఓదర కొట్టి వదిలిపెట్టారు. అసలు అనన్య భక్తి మనకి ఎట్లా కలుగుద్ది అనేటువంటి విషయం కూడా చెప్పాలి. అది చెబితే గాని అధ్యాయం పూర్తి కాదు. అందుకనే తర్వాత శ్లోకం 55వ శ్లోకం చిట్ట చివరి శ్లోకంలో ఆ విషయాన్ని చెప్పబోతా ఉన్నారు. దాన్ని తెలుసుకుందాం.